మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ మనసు మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ ఈ భూమియే స్వర్గమై ధర్మం విలసిల్లుగా ప్రేమ వెళ్ళి విరియుగా శాంతి సుధలు పురియుగా ఏకత్వమే పవిత్రతను అరియే దైవత్వము పరిమళింపజేయుగా పరవశింపజేయుగా వినుడు వినుడు సాహితత్వ బోధామృత సారం సప్తమ వార్షిక ఉత్సవ దివ్య సందేశం రేడియో సాయి సందేశం
ఉద్యోగ ధర్మ నిర్వహణలో యూనిటీ ప్యూరిటీ డివినిటీలకు ఉన్న ప్రాధాన్యత గురించి వివిధ వృత్తులలో స్థిరపడిన స్వామి పూర్వ విద్యార్థులతో చర్చా కార్యక్రమం విందాం. శ్రీ కోటా శివకుమార్ ఈ చర్చా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
ఓం శ్రీ సాయిరాం. రేడియోసై శ్రోత అందరికీ కూడా రేడియోసై తెలుగు ఛానల్ వార్షికోత్సవం సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మరొక చక్కని కార్యక్రమం, ఒక ప్యానెల్ డిస్కషన్. స్వామి భగవద్గీత సందర్భంగా మనకి చెప్తూ 18 యోగాలున్నా కూడా అందులో మనందరికీ కూడా కర్మపరమైన కర్మయోగం అనేది చాలా ముఖ్యమని చెప్తారు. మనం చేసే పనులలో, జీవితంలో మనం సాగించే జీవితంలో, బ్రతుకులో, బ్రతుకు కోసం మనం చేసే జీవనోపాధిలో, అన్నిట్లో కూడా ఈ కర్మ అనేది ముఖ్యమవుతోంది. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలి అనేది ఈ రోజు ఈసారి మనం ఎన్నుకున్న యూనిటీ ప్యూరిటీ అనే డివినిటీ అన్న శీర్షికకు ఎంతో దగ్గరదని స్వామి చెప్తారు. మొట్టమొదట గనక మనం చేసే కర్మలో మన మనస్సు, మాట, కార్యము అనేవి దగ్గరికి తీసుకురాగలిగితే, ఒక చక్కని విచక్షణ మనం అలవర్చుకోగలిగితే, మనస్సు బుద్ధి మధ్య వ్యత్యాసం చూసుకుని బుద్ధిని అనుసరించగలిగితే, జ్ఞానం కర్మలో ఉదయించి ఆ కర్మ పరిపక్వం చెందుతుంది, అక్కడి నుంచి ప్యూరిటీ అనేది తప్పకుండా వస్తుంది, దాని ద్వారా డివినిటీ అనేది వ్యక్తమవుతుంది అని స్వామి చెప్పిన మాటలు మనము నిజంగా ఈ జీవితంలో ఇటువంటి ప్రొఫెషన్స్ నడిపిస్తున్న జరుగుతున్న ఏ విధంగా దానికి ఉపయోగపడుతోంది అనే విషయం గురించి మాట్లాడుకోవడానికే ఈనాటి ప్యానల్ డిస్కషన్. నాతో ఈరోజు ప్యానల్ డిస్కషన్ కోసం ముగ్గురు వ్యక్తులు ఉండడానికి అది చిన్న మాటలాగా అనిపిస్తుంది, వారు చక్కని ప్రొఫెషన్స్ లో ఉన్నారు. అయితే వారి గురించి పెద్దగా నేను గొప్పగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వారంతా స్వామి స్టూడెంట్స్. అది స్వామి స్టూడెంట్ అనిపించుకోవడమే అంతకన్నా గొప్ప విషయం లేదు. కాబట్టి వారిని ఒక్కొక్కరిగా నేను మొట్టమొదట పరిచయం చేస్తాను. డాక్టర్ భార్గవ్ గారు, ఈయన 1983-90 స్వామి ప్రశాంతి నిలయం క్యాంపస్ లో ఎంఎస్సీ చేసి, దాని తర్వాత ఉత్కల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి జియో కెమిస్ట్రీలో, ఆయన ప్రస్తుతానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ సైంటిస్ట్ గా ఉన్నారు. అట్లాగే ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వస్తుంది. మొత్తం 27 ఏళ్ల ఆయన ఎక్స్పీరియన్స్ లో ఆయన వాటర్ సప్లై, మినరల్ ఎక్స్ప్లోరేషన్ లాంటి సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చాలా వాటిల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన ద్వారా కొన్ని విషయాలు ఈరోజు ఉందాము. తర్వాత ఐఎస్ రామకృష్ణ గారు, ఈయన 1993 బీఏ ఆనర్స్ స్వామి దగ్గర చేసి ప్రశాంతి నిలయంలో, తర్వాత ఎంబీఏ ఆయన చేసిన తర్వాత ఆయన 20 ఏళ్లగా స్టార్ టీవీ, జీ టీవీ లాంటి అతి గొప్ప మీడియా పార్ట్నర్స్ తో ఉన్నారు, మీడియా కంపెనీస్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఐఆన్ బ్రాడ్బ్యాండ్ అనే కంపెనీలో సేల్స్ హెడ్ గా, ఆయన ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణ స్టేట్స్ మొత్తానికి సేల్స్ హెడ్ గా ఉంటున్నారు ఐఎస్ రామకృష్ణ గారు. తర్వాత సత్యదీప్ గారు 3వ ప్యానల్ మెంబర్ మనకి. ఈయన 2007 ప్రశాంతి నిలయం క్యాంపస్ లో ఎంబీఏ చేసి ఒక 9.5 ఏళ్ల పాటు టీవీఎస్ కంపెనీలో ఆయన హెచ్ఆర్ లో ఉండి అక్కడ చక్కని పనులు చేసి ప్రస్తుతానికి బెంగళూరులో టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్న కంపెనీలో ఏవీపీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గా ఉంటున్నారు. వీరు సొంతగా ఒక పుస్తకం ప్రచురణ కావించడమే కాకుండా ఆయన ఎన్ఎల్పీ సర్టిఫైడ్ ట్రైనర్ గా అట్లా పర్ఫార్మెన్స్ కోచ్ లాగా ఉంటున్నారు. ఈ విధంగా మనకి ఈ రోజు ఉన్న ముగ్గురు ప్యానలిస్టులు కూడా ఎంతో ఘనత కలవారు. వారు కర్మ, వారు చేసే కర్మలో ఒక నిపుణత పొందిన వారు కాబట్టి వారి ద్వారా యూనిటీ ప్యూరిటీ డివినిటీ అన్న విషయాలు ఏ విధంగా మనం సాధించవచ్చు అనేది మనం తెలుసుకుందాం. మీ ముగ్గురికి స్వాగతం అండి నేటి ప్యానల్ డిస్కషన్ లోకి. మొట్టమొదట భార్గవ్ గారు మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తాను. మీరు చూసినట్టు మీరు సైంటిస్ట్, సైంటిఫిక్ ఫీల్డ్ లో ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనేది ఏ విధంగా మనము దైనందిక జీవితంలో ప్రాక్టీస్ చేయొచ్చు?
గత 27 ఏళ్ల నుంచి నేను ఈ సైంటిఫిక్ ఫీల్డ్ లో ఉన్నానండి. అంటే పర్యావరణ సంరక్షణ, గ్రౌండ్ వాటర్, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లోయిటేషన్, ఎక్స్ప్లోరేషన్ ఆ ఫీల్డ్ లో ఉంటూ ఉండు నాకు కొన్ని విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. స్పెసిఫిక్ గా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ గాని మనం చూస్తే అనేక రంగాల్లోని చాలా అడ్వాన్స్మెంట్ పొందిందండి. అంటే ఫార్మసీ, బయోమెడికల్ రీసెర్చ్ అనుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అలాంటి వాటిలోని, న్యాచురల్ రిసోర్సెస్ యూటిలైజేషన్, ఎక్స్ప్లోరేషన్ అనుకోండి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనుకోండి, అన్నిట్లోని చాలా ముందుకెళ్ళిపోయింది ఈ రీసెర్చ్ అనేది. అయితే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా మట్టుకు మనకి చాలా ఉపయోగంగా ఉన్నా దానివల్ల కొంచెం మేలు జరిగినా కొంత నష్టాలు కూడా జరుగుతున్నాయి మనకి. అది ఎలా చెప్పాలంటే మనకి క్వాంటిటీ క్వాలిటీ అనేది మధ్యన బ్యాలెన్స్ ఉండాలి. ఈ క్వాంటిటీ క్వాలిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, గ్రౌండ్ వాటర్ అనుకోండి ఆర్ మినరల్ రిసోర్సెస్ అనుకోండి. ఎందుకంటే నేను జియాలజీకి సంబంధించింది ఆ ఫీల్డ్ లో ఉన్నానని నాకు ఈ ఎగ్జాంపుల్ తడుతున్నది. రెండోది ఇది బర్నింగ్ టాపిక్ కూడా,
బర్నింగ్ టాపిక్.
సో గ్రౌండ్ వాటర్ విషయం తీసుకోండి, మనం చాలా నీళ్లు వేస్ట్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మనకేమో స్కూల్లోని తర్వాత చాలా టీవీస్ లో, మీడియాలో మీరు చూస్తూ ఉంటారు, మనమేమో వాక్ ఫర్ రివర్స్ లేదంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి వీ షుడ్ సేవ్ గ్రౌండ్ వాటర్, వీ షుడ్ సేవ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇలాంటివన్నీ మనం సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాం. ఇంకో సైడ్ నుంచి మనం దాన్ని వేస్ట్ చేస్తూ
ఉంటాం ఉంటుంది.
సో ఇక్కడ ఒక విధంగా త్రికరణ శుద్ధి అనేది లేకపోవడం అనేది కనిపిస్తున్నది. ఒక సైడ్ ఏమో మనకి అన్ని కంఫర్ట్స్ కావాలి, ఇంకో సైడ్ మనం చూడలేకపోతున్నాం లేదంటే మనం ఆలోచించలేకపోతున్నామా అనేది వస్తుంటే నాకు తట్టింది ఏంటంటే దీంట్లో యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ లేదు ఏమో అని నాకు అనిపిస్తున్నది. ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లోనే గత 27 ఏళ్ల నుంచే ఉన్నాను. దీన్ని గవర్నమెంట్ మీద మనం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ లో చాలా చాలా పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేసింది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ప్రాబ్లం అవుతున్నది. సో ఇక్కడ యూనిటీ అనేది మనకి లేదు. ఈ యూనిటీ గాని వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ఈ యూనిటీని ఎలాగ మనం తీసుకురావాలి అనేది పెద్ద
ఇష్యూగా ఉంటుంది. సో మీరు అంటున్నది ఏంటంటే మనకి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అతి ఎక్కువ శాతంలో ఉన్నా, ప్లాన్స్ అన్ని ఉన్నా కూడా ఎక్కడో వాటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడము, అక్కడ చిత్తశుద్ది లేకపోవడం వల్ల మనకి ఆ క్వాలిటీని తీసుకురాలేకపోతామని.
అవునండి, కరెక్ట్ గా
చాలా చక్కని విషయం చెప్పారండి. అంటే ఇది కేవలం ఒక్క ఈ వనరులు, వాటర్, నీరు వంటివే కాకుండా మన జీవితాల్లో, మామూలు జీవితాల్లో ఉండే క్వాలిటీలో కూడా ఎఫెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రామకృష్ణ గారు, మీరు మీడియాలో ఉన్నారు, ఈ రోజు సామాన్య మానవుడు చూసుకుంటే గనక మీడియాకి, సామాన్య మానవుడి జీవితానికి ఎక్కువ మనం విడదీయలేం, అంతగా వెళ్లిపోయింది మీడియా అందరి జీవితాల్లోకి. కాబట్టి దీని పద్ధతి ఎలా ఉంది, ఇది ఎంతవరకు యూనిటీ ప్యూరిటీ డివినిటీ తీసుకురాగలుగుతోంది మీరు ఒకసారి చెప్తారు?
ఇక్కడ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ అనేటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేసే ముందు అసలు ఈ మీడియా ఎలా ఇవాల్వ్ అయింది, గత 50 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి మీడియా అనేటువంటిది, నేను ఈ చర్చని ఒక 4 విభాగాలుగా నేను విభజించదలుచుకున్నాను. మొదటిది సినిమా. సినిమా అనేటువంటిది ఎలా ప్రభావం చూపింది, దీంట్లో ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనేటువంటిది ఎలా ఇవాల్వ్ అయితే వస్తోంది. దాని తర్వాత న్యూస్ అండ్ ప్రింట్ మీడియా, ప్రింట్ అండ్ టెలివిజన్ మీడియా రెండోది, మూడోది వచ్చేసి మనకి కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి డిజిటల్ మీడియా ఒకటి, నాలుగోది ఈ రీసెంట్ పాస్ట్ లో వచ్చినటువంటి సోషల్ మీడియా. ఈ నాలుగు మీడియాల్లో అసలు ఈ ఈ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ ఎలా వస్తుంది అనేటువంటి చూసుకుంటే, మొదటిది సినిమాలు చూస్తే మనకి ఎంతో కాలంగా ఎన్నో రకాల సినిమాలు వచ్చినాయి. దాంట్లో భక్తిరస ప్రధానంగా వచ్చినటువంటి సినిమాలు, దాని తర్వాత ఒక మెసేజ్ని పాస్ చేస్తూ ఒక కుటుంబ విలువల్ని వ్యక్తపరుస్తూ వచ్చినటువంటి సినిమాలు కొన్ని, ఇలాంటివి వస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కువ భక్తిరస ప్రధానమైనటువంటి సినిమాలనే మనకి మనసులో రిజిస్టర్ అయిపోయినటువంటి సందర్భం మనకి. అందువల్ల అలాగే చూసినప్పుడు ఇంతకుముందు ఈ న్యూస్ రిపోర్టింగ్ గాని ప్రింట్ మీడియా గాని మనకి చూసినట్లయితే ఒక మన భారత ప్రజలందరూ కూడా ఒక స్వాతంత్ర్యం కోసం పోరాటం, ఐకమత్యంతో ఉండటం, తర్వాత అందరూ కలిసికట్టుగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ దాన్ని సంపాదించుకున్నట్టుగా మనం తీసుకుంటూ వస్తోందా ఈ ప్రింట్ మీడియా. సో ఇలా చూస్తూ ఉంటే మనకి ఈ మీడియాలో అందరూ కలిసి ఒకటి సంపాదించుకోవటం, ఒక సాధించటం అనేటువంటిది మనకు కనిపిస్తూ వస్తోంది. కాకపోతే ఈ తర్వాత వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ చూస్తూ ఉంటే టెక్నాలజీ పెరుగుతూ వస్తోంది, దాని తర్వాత రకరకాల విభిన్నమైనటువంటి మనస్తత్వాలు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి సంస్థల వల్ల కూడా మనకి మార్పులు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. సో ఈ విధంగా చూస్తే ఒక ఎట్లా ఇవాల్వ్ అవుతోంది అని చెప్పి చూస్తే మనకి ఈ ఒక రకంగా పాజిటివ్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ కూడా కొంచెం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. అది
చక్కగా చెప్పారండి. అయితే మనము వనరులు గురించి మాట్లాడుకున్నాము, ప్రకృతి సిద్ధమైన వనరులు నీరు వంటివి, అట్లాగే మీరు చెప్పినట్టు మాధ్యమాలు మాట్లాడుకున్నాము. ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి అంటే ఒక విధంగా మానవ వనరుల కోసమే, మానవుల కోసమే ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఈ మానవుల క్వాలిటీ ఎలా ఉంటుంది, మనం ఉంటున్న ఈనాటి సమాజంలో మన ప్రొఫెషనల్ లైఫ్ లో మానవుల క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్ పనిపైన ఎలా ఉంటుంది, పని ఇన్ఫ్లుయెన్స్ వారిపైన ఎలా ఉంటుంది అని ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ కన్నా వేరే వాళ్ళతో మనం మాట్లాడడం అంత సంభవం కాదేమో. కాబట్టి ఈ రోజు మనతో ఈ విషయాలు చర్చించడానికి సతీప్ గారు ఉన్నారు. కాబట్టి సతీప్ గారు మీతో ఈ విషయాన్ని చర్చ, ఈ రోజు చూసుకుంటే కార్పొరేట్స్ లోకి చూసుకుంటే మనందరం ఇక్కడ మన పిల్లలందరూ కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నారు, చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. వారు ఈ వర్క్ ఇక్కడ యూనిటీ ప్యూరిటీ డివినిటీ డెవలప్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా మీ ఆలోచనలు కొన్ని చెప్తారా, ఏ విధంగా దీన్ని చూడొచ్చు పనిలో?
ఓం శ్రీ సాయిరాం. ఇది యూనిటీ ప్యూరిటీ డివినిటీ అని మనం మాట్లాడుకుంటే భార్గవ్ గారు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. పాలసీస్ ఫార్ములేట్ చేయడం ఒక విభాగం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అన్నది దాట్ కమ్స్ డౌన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆర్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇఫ్ యూనిటీ ప్యూరిటీ డివినిటీ హ్యాస్ టు బి సీన్ ఇన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ లో మనం యూనిటీ ప్యూరిటీ డివినిటీ చూద్దాం అనుకుంటే కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్.
ఓకే,
అది చాలా అవసరమైంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సో సాధారణంగా ఆఫీసుల్లోని ఆర్గనైజేషన్లో జరిగేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ప్రకారం ఆలోచించే వాళ్ళు కొంతమంది, ప్లాన్ చేసేవాళ్లు కొంతమంది, పాటించేవాళ్లు కొంతమంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవడం వలన ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారు, ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే ఆ రోజు మరి ఏం చేస్తారో మనకే తెలియాలి. సో ఆ విధంగా
అంటే ఎంతవరకు వారికి చెప్పబడుతోందో ఆ మేరకు మాత్రమే వారు చేస్తున్నారని చెప్తా.
కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద పని చేయడానికి అది చేసి పని అయిందా కాలేదా అని కూడా చూడరు. ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ది యాక్షన్ బట్ నాట్ అబౌట్ ది రిజల్ట్.
రైట్.
సో దానివల్ల ఏమవుతుందంటే థాట్స్, ఆలోచన లేదు ఏం చేయాలో అన్నది, మనం ఏం మాట్లాడుతున్నదన్నది లేదు, మనం చేసేది కూడా ఎవరో చెప్పిన పని చేస్తున్నాం. సో స్వామి దానికి బ్యూటిఫుల్ గా మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ కూడా అంటారు.
అవును.
సో ఇది ఎలా మార్చేది అని అనుకుంటే, సింపుల్ గా చెప్పాలంటే మనకి యాజ్ ఎ మేనేజర్ ఆర్ యాజ్ ఎ లీడర్ మనం ఆలోచించాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనతో పనిచేసే వాళ్ళకి ఆ ఆలోచన అన్నది ఎలా డెవలప్ చేస్తాం అన్నది ముఖ్యం. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి వెళ్తే, నేను కొత్తగా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు. సో ఆయన దగ్గరికి నేను గానీ ఏమైనా ప్రాబ్లం అయినా ఇష్యూ అయినా తీసుకెళ్తే, ఆయన ఫస్ట్ మొదటి నేను ఇలా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఇలా చేస్తే మంచిది అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని ప్రశ్న అడిగేవారు.
కరెక్ట్.
దాంతో ఏమయ్యేదంటే నాకు ఆలోచించవలసి వచ్చేది, ఇది కరెక్టా కాదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఇమీడియట్ గా నాకేమైనా డౌట్స్ ఉంటే నేను అవి క్లారిఫై చేసుకోగలను. క్లారిఫై చేసుకోవడంతో ఆయన సజెస్ట్ చేసిన సొల్యూషన్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లైన్.
కరెక్ట్ కరెక్ట్.
ఇంకొందరిసార్లు ఏంటంటే హీ యూస్ టు ఆస్క్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎలా చేయొచ్చు, ఇది ఎలా రిజాల్వ్ చేయొచ్చు. సో ఈ ములాన ఏమవుతుందంటే మన ఐడియాస్ మన సొల్యూషన్స్ పెట్టడం ములాన మనకి ఒక కమిట్మెంట్, మనం కమిట్మెంట్ ఇస్తున్నాం మనం ఇలా చేయాలి అని. దాంతో మనం పెట్టిన లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్, మన ఎగ్జిక్యూషన్ లో పెట్టిన సిన్సియారిటీ జెన్యున్నెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ ఈస్ వెన్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అవుతుంది. మన ఆలోచన, మన ఐడియాస్, మన సొల్యూషన్స్ మనం అది కమిట్ చేస్తున్నాం, మనం కమిట్ చేసింది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
అంటే ఇన్ షార్ట్ సజీవ్ గారు మీరు చెప్పేది మనది అని అనుకుని ఓనర్షిప్ అనేది తీసుకుంటే గనక అందులో ఆటోమేటిక్ గా యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ డీడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీరు చెప్తున్నారు. చాలా బాగుంది స్వామి. ఇటువంటి మనకి మన చేసే సేవా కార్యక్రమాల్లో మనం ఏ పని చేసినా కూడా ఈ విధంగా చేయాలని స్వామి చెప్తూ ఉంటారు. మీరు చేసే మీకు వచ్చే జీతం కన్నా పని ఎక్కువ చేయండి అంటారు. అంటే ఇది ఒక లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ స్వామి మనకి చెప్పేది. కాబట్టి ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు చెప్పిన ఎన్నో విషయాలు అయితే మళ్లీ వచ్చి నేను మీతో ఒకసారి మాట్లాడతానండి ఈ రౌండ్స్ లో కొంత వ్యవధి తర్వాత. ఎందుకంటే భార్గవ్ గారు ఇందాక చక్కని మాట చెప్పారు, ఆ మాట నాకు చాలా నచ్చింది. ఏమిటంటే రీసెర్చ్ అండ్ ప్రోగ్రెస్ అవ్వవలసిందే అన్నారు. ప్రోగ్రెస్ అనేది ప్రపంచమంతా ఒక విధంగా ప్రోగ్రెస్ అవుతోంది. ఈ రోజు టెక్నాలజీ చూసుకుంటే వెళ్తోంది, సైన్స్ చూసుకుంటే ఆ విధంగా అటువంటి ప్రోగ్రెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, మెషిన్ లెర్నింగ్ అంటున్నాము, ఇటువంటి ఎన్నో ప్రోగ్రెస్లు అవుతున్నాయి. అయితే ఆయన అన్న ఇంకొక చక్కని మాట అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి దీనికన్నారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్న రెండు మాటలు తీసుకొచ్చారు భార్గవ్ గారు మీరు. కాబట్టి ఇప్పుడు నాకు మొట్టమొదట ఎటువంటి ఛాలెంజెస్ మనం చూస్తున్నాం, మీరు ఏమన్నా కొన్ని ఉదాహరణలు తీసుకుని ఎటువంటి ఛాలెంజెస్ మనకు వస్తున్నాయి ఇందులో బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రోగ్రెస్ ని అనేది కొంచెం చెప్పగలిగితే.
ఒకటి, కోట గారు, ప్రస్తుతానికి మన రీసెర్చ్ ఎలా జరుగుతున్నదంటే అంతా హెడ్ నుంచి జరుగుతున్నది. ఇదే గాని హార్ట్ తో రీసెర్చ్ గాని చేస్తే మనకి ఛాలెంజెస్ తర్వాత ఇష్యూస్ అనేవి ఉండవు. ప్రస్తుతానికి మనకి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే అంత పంచపక్ష పరిమాణాలు మనం ఎదుర్కొండా ఉన్నాయి కానీ మనం తినలేకపోతున్నాం. పాలసీలు అన్నీ ఉన్నాయి కానీ మన వాళ్ళు దానికి కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రైజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. దానిలో చిన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఫ్యామిలీలోని పిల్లడు స్కూల్కి వెళ్లిన తర్వాత టీచర్ ఏమో యు మస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఎన్వైరన్మెంట్ అంటారు, డోంట్ వేస్ట్ వాటర్ అంటారు. ఆ పిల్లడు ఇంటికి వచ్చిన తర్వాత వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది కళ్ళారా చూస్తూ
ఉంటాడు.
అంటే పిల్లడు రెండు విధాలుగా నేర్చుకుంటుంటాడు, ఒకటి త్రూ స్కూల్ ఇన్పుట్స్ పుస్తకాలు చదివి, ఇంకోటేమో పేరెంట్స్ ని టీచర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ
చెప్పినట్టు చేస్తారని స్వామి
చెప్పినట్టు చేస్తారని. చాలా మంచి నాటకం
అదే.
సో ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఉంది. ది మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఒకటి అనుకుంటున్నాం ఇంకోటి జరిగిపోతున్నది, ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా లేదు. ఆ కమ్యూనికేషన్ రావాలి అంటే మనకి మిగతా ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ లో మీడియా వస్తుంది, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లోని. అది స్వామి చాలా చక్కగా బాల వికాస్ పెట్టి హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేయడం అనేది త్రూ బాల్వికాస్ చేశారు. ఈ బాల్వికాస్ లో గాని మనం ఇలాంటి పర్యావరణ సంరక్షణ ఇలాంటివి గాని తీసుకొచ్చి మనం పిల్లలకి ఈ టెండర్ ఏజ్ లోని గాని మనం గాని ఆ ట్రైనింగ్ ఇచ్చామంటే ఇది చాలా ముందుకు వెళ్తుందేమో నా అభిప్రాయం.
చాలా బాగుందండి. నిన్న ఈ వార్షికోత్సవాల్లో భాగంగా కూడా నిన్న బాల వికాస దినంగా చేసుకోవడం రేడియో సాయంలో ఉదాహరణ. మీరన్న మాట నిజమే, స్వామన్నది మొక్కైవంగనది మానేవంగున అని స్వామి అంటారు. సో పెద్ద అయిపోయింది స్వామి. ఇంకో మాట అంటారు, మీకు అందరికీ తెలిసింది, పెరిగి పెరిగి పెద్దబాబు కోతయ్యాడు అంటారు స్వామి. సో మనం ఆలోచనలన్నీ పెరుగుతున్న కొద్దీ ఇంకా హార్డెన్ అయిపోయి సంఘానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే ఉంది. కానీ చక్కని మాట చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది నాకు భార్గవ గారు. ఏంటంటే మీరు ఒకటంటే హార్ట్ నుంచి మనం ఆపరేట్ చేయాలి హెడ్ కన్నా కూడా అన్నారు. సైన్స్ అంటే ఎక్కువ మనకి హెడ్ నుంచనే అభిప్రాయం ఉంటుంది, ద ఎనాలిసిస్ లాజిక్ సైన్స్ నుంచి. హార్ట్ నుంచి ఆపరేట్ చేయడం అంటే ఏ విధంగా ఉండొచ్చు అని మీ అభిప్రాయం?
అంటే ఇక్కడ మనం స్వామి చెప్పింది హ్యూమన్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన విద్యావాహినిలో హ్యూమన్ వాల్యూ కంటెంట్ అని ఒక అసెట్ ఉంటుంది, 7 అసెట్స్ లో.
ఓకే.
సో ఈ ప్రస్తుతానికి ప్రతి సిలబస్ లోనే ఈ 7 అసెట్స్ పెడతారు. దాంట్లో హ్యూమన్ వాల్యూ కంటెంట్, వాల్యూ కంటెంట్ అనేది ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రూ హ్యూమన్ వాల్యూస్ పెడతారు.
కరెక్ట్.
ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
చెప్పండి.
స్వామి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది డివోటీస్ అండ్ ఆల్ ది పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. వాటర్ వేస్ట్ చేయకూడదు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, ఒకరోజు దర్శనంకి వచ్చినప్పుడు స్వామితో కళ్ళు ఎర్రగా ఉండాలి. మన సీనియర్ స్టూడెంట్స్ అడిగారు, స్వామి మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే, ఏం లేదురా, నేను మొహం కడుకుంటున్నప్పుడు సబ్బు రాసుకున్నాను, అది కొళయమో బంద్ చేసి ఉంచాను, ఈలోపు నా సబ్బు జారిపోయిన తర్వాత కొళయ ఎక్కడో నాకు తగలలేదు, చేతికి తగలలేదు, కొంచెం టైం ల్యాప్స్ అయినప్పటికీ ఆ సబ్బు ఏమో కంట్లోకి వెళ్ళింది, ఎందుకు ఎర్రగా అయిపోయింది. అంటే దీంట్లోనే స్వామి మొహం కడుకుని మనం ఏం చేస్తామంటే తిప్పి కొళాయి ఇప్పేసి మనం పళ్ళు తోముకోవడం 5 నిమిషాలు రన్ అవుతూ ఉంటుంది. ఈ స్వామి మాత్రం ఎంత చక్కగా మనకి చెప్పారంటే, కన్సర్వ్ వాటర్ అంటే అది ఆయన చెప్పదలుచుకున్నారు ఏంటంటే, మీరు యు థింక్ అబౌట్ అదర్స్, మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించండి, కన్జర్వేషన్ లో మిగతా వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. అందుకు దట్ ఈస్ దట్ హ్యూమన్ వాల్యూ ఆఫ్ కన్సర్న్ ఫర్ అదర్స్, అంటే మిగతా వాళ్ళ కోసం మీరు ఎక్కువ ఆలోచించేది, సెల్ఫ్లెస్నెస్ అనేది అక్కడ వస్తుంది.
స్వామితత్వం ప్రకారం చెప్పుకోవాలంటే ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఇన్ని జిల్లాలకి నీరిచ్చిన ఆయన పర్సనల్ యూజ్ కు వచ్చేసరికి మాత్రము
ఆయన
ఒక బొట్టు కూడా ఆయనకు అంత ఇంపార్టెంట్, అలా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక వాల్యూ, ఇటువంటి వాల్యూస్ మనకి నిండి ఉంటే గనక సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఉన్నా కూడా బానే ఉంటుంది అని మీరు చెప్తున్నారు. చాలా చక్కగా ఉందండి, బాగుంది ఇది మీరు చెప్పిన ఉదాహరణ. ఇటువంటిదే మనము మీడియా దీనికి అప్లై చేయొచ్చా? ఇప్పుడు మనకి మాధ్యమాలు పెరిగిపోతున్నాయండి రామకృష్ణ గారు, స్మార్ట్ ఫోన్స్ అని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, మీరు బ్రాడ్ బ్యాండ్ కంపెనీకి పనిచేస్తున్నారు, అందరికీ బాగా బ్రాడ్ బ్యాండ్ ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఇటువంటివన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో. ఏ విధంగా ఈ ఛాలెంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎదుర్కొనొచ్చు, ఎలా దీన్ని చూడాలి అనేది మీరు, ఎందుకంటే ఇందాక మీరు కొన్ని చక్కని విషయాలు చెప్పారు ఏంటంటే ఎలా ఇది ఎవాల్వ్ అవుతోంది అనేది, కొంచెం పాజిటివ్స్ నెగిటివ్ రెండూ ఉంటాయండి అని. సో మీరు పాజిటివ్స్ పరంగా కానీ నెగిటివ్స్ పరంగా కానీ మొట్టమొదటి ఏ విధంగా చూడాలనుకుంటున్నారు?
అంటే ఇందాక నేను చెప్పినట్లుగా సినిమా అనేటువంటిది ఒక మీడియాగా చూసుకుంటే, మనం గత 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి సినిమాల్లో మనకి ఉదాహరణకి భక్త ప్రహ్లాద, భక్త తుకారాం, లేదంటే లవకుశ, లేదంటే శ్రీరామదాసు, అన్నమయ్య, ఇట్లాంటి సినిమాలు చూస్తే మనకేంటంటే భక్తిరస ప్రధానమైనటువంటివి అయినప్పటికీ కూడా దాంట్లో వాల్యూస్ అనేటువంటిది మనస వాచ కర్మణ ఈ మూడు కూడా ఎట్లా దాన్ని మూడింటిని కలిపి ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేస్తున్నారు.
కరెక్ట్.
ఇప్పుడు సపోజ్ ఒక రాముని చూపించినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ, లేదంటే రాముడు ఒక బెస్ట్ పర్సనాలిటీగా మనకి చూపిస్తూ వస్తున్నారు. సో దానివల్ల మనకేమవుతుందంటే ఒక క్యారెక్టర్ ఎలా థాట్, వర్డ్ అండ్ డీడ్ మూడు కలిసి ఎట్లా అయితే ఇవాల్వ్ అవుతున్నాడు ఒక పర్సనాలిటీ.
అంటే మనం అంతా రామాయణంలో చదివినదే తప్ప మనకి తెర మీద చూసినప్పుడు చాలా మందికి మనసులో నిండిపోయింది, అట్లా నిలిచిపోయింది మొదటి రాముడు అంటే ఇలా ఉండాలి
అనేటువంటి. అలా వస్తున్నప్పుడు ప్రింట్ మీడియా దీని గురించి ఆలోచించినప్పుడు కూడా మనకేమవుతుందంటే రాముడు ఒక రిపోర్టర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అనేటువంటిది హనుమంతుని గురించి చెప్తూ లక్ష్మణుడికి చెప్తాడు.
ఓ
లక్ష్మణుడికి చెప్తూ ఈ శబ్ద బ్రహ్మాన్ని తను కంట్రోల్ చేసుకున్నటువంటి వాడు హనుమంతుడు, రిపోర్టర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చెప్తూ అవిస్తరం, అవిలంబితం, అసందిగ్ధం, అవ్యధం ఈ నాలుగు క్వాలిటీస్ ఒక రిపోర్టర్కి ఉండాలి అని చెప్పి హనుమంతుడు చెప్తాడు. ఇలాంటి క్వాలిటీస్ గనక ఉన్నటువంటి వాడు మన వైపు గనక ఉంటే,
అంటే మరీ విస్తారం చేయకుండా చిన్నగా
తర్వాత అవిలంబితం,
వెరీ గుడ్,
బాగా ఎలాంగేట్ చేయకుండా ఎంత చెప్పాలో అంత చెప్పడం,
డేట్ కూడా చేయకూడదు,
టైం సెన్స్ ఉండేటువంటి. రెండోది అసందిగ్ధం, సందర్భోచితంగా. తర్వాత అవ్యధం, ముక్కలు ముక్కలుగా కాకుండా ఎంత చెప్పాలో అంత చెప్పి సందర్భాన్ని మనం వివరిస్తూ కంటిన్యూటీ ఉండేటటువంటిగా ఈ నాలుగు క్వాలిటీస్ రిపోర్టర్కి ఉండాలి అనేటువంటిది ఆ రోజుల్లోనే రాముడు లక్ష్మణుడికి హనుమంతుని గురించి చెప్తూ హీ షుడ్ బి ద బెస్ట్ రిపోర్టర్.
ఫ్యాంటాస్టిక్. ఈ రోజు ఏ మీడియా రిపోర్ట్ చేస్తున్నా కూడా న్యూస్ గానీ ఇవన్నీ వాళ్ళు ఇటువంటి ఫాలో అవుతే చాలా
ఆటోమేటిక్ గా ఇలాంటి వాల్యూస్ మనకి ఇలాంటి విలువలన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అలాంటిది చెప్తూ, అప్పుడు అలాగే చెప్తూ కూడా ఇంకొక సందర్భంలో సీతామ్మవారిని ఆంజనేయ స్వామి అంటే ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా మామూలుగా ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తూ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలి అని చెప్తూ కూడా సీతమ్మవారిని చూసి వచ్చిన తర్వాత హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చేసి నేను ఏం చేసి వచ్చాను అని చెప్పేసి ఓ 200 శ్లోకాల్లో చెప్తాట, నేను అది చేసి వచ్చాను, ఇది చేసి వచ్చాను, లంకని గాల్చి వచ్చాను, మొత్తం అదో అంత అని చెప్పేసి చాలా ఇదిగా. బట్ అలాంటి హనుమంతుడే మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చేసి 4-5 మాటల్లోనే క్లుప్తంగా చెప్పేస్తాడు. అశోకవనంలో సింసుపా వృక్షఛాయలో మబ్బు కమ్మిన చంద్రబింబంలా, మకిల పట్టిన అద్దంలా, ఎండిపోయిన అరటి మొవ్వలా ఉన్నటువంటి అమ్మవారిని చూసొచ్చానని చెప్పాడే తప్ప ఇంత క్లియర్ గా ఇంత విస్తారంగా చెప్పలేదు. సో ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా ఆ విలువలతో కూడినటువంటి రిపోర్టింగ్ మనకి ఎప్పటి నుంచో అందిస్తూ
చాలా బాగుందండి. మీరు రామకృష్ణ రామాయణంలో అంశాలు తీసుకుని ఈ రోజు రిపోర్టింగ్ ఏ విధంగా ఉండాలి అనేది ఎంత చక్కగా చెప్పారంటే ఐఎమ్ వెరీ ష్యూర్ మన రేడియో సైడ్ నుంచి అవుతున్న రిపోర్టింగ్ ఆ విధంగానే అవుతూ ఉంటుంది తప్పకుండా. అయితే ఇది ముందరికి తీసుకెళ్తూ ఈ ఇటువంటి రిపోర్టింగ్ చేయాలి ఎవరన్నా అంటే కూడా అక్కడ ఒక మానవుడే చేస్తున్నాడు, ఒక మనిషే చేస్తున్నాడు కాబట్టి ఆ మనిషిలో యూనిటీ ప్యూరిటీ డివినిటీ అనే క్వాలిటీ రాకపోతే ఇది అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నదానికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని మనం మొదట చెప్పుకున్నాం. సత్యప్ గారు, మీరు ఇందాక చెప్పిన మాటల్లో ఒక మాట నాకు చాలా నచ్చింది. మీరు ఏమన్నారంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్ అన్నారు. అది స్వామి కూడా లీడర్షిప్ ను ఒకసారి ఆయన డిఫైన్ చేస్తూ స్వామి అన్నారు, టు బీ, టు డూ, టు సీ, టు టెల్ అన్నారు స్వామి. ఈ నాలుగు మాటల్లో చెప్పారు స్వామి లీడర్షిప్ గురించి. మీరు బీయింగ్ నుంచి డూయింగ్ నుంచి బీయింగ్ అంటున్నారు, ఇది ఎంత ఛాలెంజింగ్ అండి ఈ రోజు కార్పొరేట్స్ కి? వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మానవత వనరులు అంటే రిసోర్సెస్ అనేది మానవులను అట్లా విధంగా అన్నం అంత బాగుండదు. అయితే అంతా వనరులే కాబట్టి కార్పొరేట్ కి ఆ మాట ఉపయోగిస్తున్నాము. అయితే మనం ఎగ్జిక్యూటివ్స్ ని కానీ ఫ్రెషర్స్ ని కానీ కూడా తీసుకుంటున్నప్పుడు ఎలా ప్రిపరేషన్ చేయగలుగుతున్నారు కార్పొరేట్స్ డూయింగ్ నుంచి బీయింగ్ కి తీసుకెళ్ళడానికి?
చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో డూయింగ్ టు బీయింగ్ వెళ్ళడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్ నాట్ జస్ట్ టు ద కార్పొరేట్ యాజ్ అ హోల్ బట్ ఈవెన్ టు ది ఇండివిజువల్. ఒక మనిషి డూయింగ్ టు బీయింగ్ వెళ్ళాలి అనుకోవడం కూడా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. డూయింగ్ టు బీయింగ్ అంటే ఫ్రమ్ ఎ కార్పొరేట్ పర్స్పెక్టివ్ కానీ మనం మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అవుతుంది ఓరియంటేషన్ టు ది ఆర్గనైజేషన్స్ విజన్ అండ్ వాల్యూస్. మనం ఆ అలైన్మెంట్ గాని తేలేకపోతే ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే ఇండివిజువల్స్ కి ఆ అలైన్మెంట్ గాని లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఏం చేయబోతుంది, ఎలా చేయబోతుంది, దీని వెనకాతల వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏంటి,
చాలా బాగుంది,
అవి ఆ అలైన్మెంట్ గాని మనం తేలేకపోతే వీ విల్ హ్యావ్ ఎ హెర్క్యులన్ టాస్క్. చాలా కష్టమైన పని అది. అది ఎలా తెస్తాం? అది తేవాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ కి ఒక అవేర్నెస్ ఉండాలి.
ఓకే,
ఆ అవేర్నెస్ తన గురించి స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, హూ ఆమ్ ఐ అన్నది ఫస్ట్ ప్రశ్నించుకోండి అని. అది చాలా ముఖ్యమైనది, సెల్ఫ్ అవేర్నెస్ అన్నది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇక్కడ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నేను ఏ ఏరియాస్ లోని కంఫర్టబుల్. కొంతమంది ప్లానింగ్ లోని చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది ఆర్గనైజింగ్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, కొంతమంది
మాట్లాడడం ఉన్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. సో నా స్ట్రెంగ్స్ ఏంటి, నా ప్రిఫరెన్సెస్ ఏంటి. సెకండ్, వాల్యూస్. నా ఫండమెంటల్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏంటి, నేను దేని గురించి మాట జాడను, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐఎమ్ వెరీ ప్రిన్సిపల్డ్ అబౌట్. ఈ వాల్యూస్, ఈ స్ట్రెంగ్స్ మనం తెలుసుకుని, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు అలైన్ టు ద ఆర్గనైజేషనల్ వాల్యూస్, మన ఆర్గనైజేషన్ వాల్యూస్ అండి.
చాలా బాగుందండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు. మనము ఈరోజు సంఘంలో చూసుకుంటే మన స్వామి ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నట్టే కాకుండా చాలా ఎక్కువ మటుకు 80-90% ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చే వాళ్ళు, ఎవరెవరైతే మీ దాంట్లో ఆర్గనైజేషన్స్ జాయిన్ అవుతారో, వీళ్ళకి ఈ వాల్యూ ఓరియంటేషన్ అంతగా లేదు. అంటే అక్కడ యూనివర్సిటీలో ఉన్న కరికులంలో కానీ ఇతర విధాలుగా కూడా అంతగా లేదు. మనకిక్కడ ఫార్చునేట్లీ స్వామి అనుగ్రహం వల్ల స్వామి కాకుండా స్వామి డివోటీస్ గా ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పే ఉపాధ్యాయుల దగ్గర నుంచి అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటున్నారు. అటువంటి సంభవం చాలా తక్కువ బయట. కాబట్టి అట్లాంటి వచ్చే వాళ్ళకి నిజంగా మీకు ఛాలెంజ్ గానే ఉంటుంది వాళ్ళ ఫండమెంటల్ వాల్యూస్ ని వాళ్ళు అడగడానికి, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఎలైన్ అవుతారని. సో ఎటువంటి ఛాలెంజెస్ మీకు వస్తాయంటే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పగలరా, దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు?
ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్, మేము ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో మేము లోన్స్ ఇస్తాం, ఆటో లోన్స్, వెహికల్స్ కొనుక్కోవడానికి. సో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ బోల్డ్ అని ఉన్నాయి. సో ఇఫ్ మనం అడిగితే, ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద వాట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ బ్యాంక్స్ ఉన్నాయి, టొయోటా ఉంది, వేరే కంపెనీలు ఉన్నాయి. ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద హౌ, ఎలా ఇస్తున్నారు అన్నది, కస్టమర్ సర్వీస్ అవనండి, లేక ఫాస్టర్ సర్వీస్, ఫాస్టర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అవనండి, అలాంటివి అవ్వచ్చు. బట్ ద రియల్ క్వశ్చన్ ఇస్ ద వై, మనం ఈ పని ఎందుకు
చేస్తున్నాం.
అండ్ ఇఫ్ దిస్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద విజన్, ఇప్పుడు మన విజన్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే, వీ బిలీవ్ దట్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్ టు పీపుల్స్ లైఫ్స్
అనే టొయోటా వాళ్ళ విజన్.
సో ఇక్కడ మనం చూసుకుంటే, వీ బిలీవ్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్. అంత బ్యూటిఫుల్ గా విజన్ స్టేట్మెంట్ లోనే మీకు రెండు వాల్యూస్ వచ్చాయి, బిలీఫ్, హ్యాపీనెస్. ఇది, అండ్ వీ బిలీవ్ దట్ ఎ కార్ యాడ్స్ హ్యాపీనెస్ టు లైఫ్ అండ్ వీఆర్ హియర్ టు డెలివర్ దట్ హ్యాపీనెస్. సో చేసే పని ఎవరు చేసినా కూడా, హ్యూమన్ రిసోర్సెస్ లో అవనండి, సేల్స్ లోనూ అవనండి, మార్కెటింగ్ లోనూ అవనండి, ఆపరేషన్స్ లోనూ అవనండి, దేర్ ఫోకస్ ఈస్ టువర్డ్స్ హ్యాడింగ్ హ్యాపీనెస్ టు కస్టమర్స్ లైఫ్స్.
కరెక్ట్.
సో ఈ సింపుల్ వాల్యూస్, ఇఫ్ దీస్ సింపుల్ వాల్యూస్ ఆర్ ఏబుల్ టు బి పర్కులేటెడ్ డౌన్
కరెక్ట్
అట్ అన్ ఎగ్జిక్యూషన్ లెవెల్, పని చేస్తున్న వాళ్ళకి, కస్టమర్ కి హ్యాపీనెస్ మనం ఇవ్వాలి, అది ఎలా ఇవ్వగలం అన్నది గాని మనం, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు పుట్ దట్ డౌన్
కరెక్ట్,
దట్ ఈస్ జాబ్ డన్.
చాలా బాగుంది, బాగుంది. అంటే ద అదర్ పర్సన్ హూమ్ యు ఆర్ సర్వింగ్, అక్కడ స్వామి సేవా తత్వమే వచ్చేస్తుంది. మళ్ళీ కస్టమర్ అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కస్టమరే కాబట్టి, ఆర్గనైజేషన్ లో ఎవరికి సర్వీస్ ఇస్తున్నావో వారికి హ్యాపీనెస్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే అల్టిమేట్లీ నాకు నచ్చింది ఏమిటంటే ఇందులో హ్యాపీనెస్, టొయోటా అందరికి తెలిసిన విషయమే ప్రేక్షకులందరికీ, ఏంటంటే అది చాలా పాత కంపెనీ జపనీస్, దానికి చక్కని వాల్యూస్ ఉన్నాయి టొయోటాకి, అటువంటి వాల్యూస్ ఉన్న కంపెనీ కాబట్టి ఇటువంటి విషయాలు చేయగలుగుతోందని. అయితే మనం మళ్ళీ ఈ సైన్స్ అనే ఏరియాకి వస్తే, భార్గవ గారు ఒక మాట మీరు ఇందాక చెప్పారు ఏంటంటే, క్వాలిటీ అనేది హార్ట్ నుంచి వస్తుంది, అది ప్యూరిటీకి సంబంధించింది. యూనిటీ ప్యూరిటీ యూనిటీలో ఎక్కువ క్వాలిటీ అనేది ప్యూరిటీకి సంబంధించింది. ఈరోజు సైన్స్ ఏరియాలో మన టెక్నాలజీగా ఎక్కువ వస్తుందనుకోండి, ప్రబలుతోంది, అది ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, మరే ఇదైన దాంట్లో కూడా టెక్నాలజీలోకి ఎక్కువ వెళ్తున్నారు. ఫ్యూచర్ లో ఏమో చాలా పెద్ద పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్, లేకపోతే దానివల్ల అయ్యే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కానీ వస్తాయని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల చాలా ఉద్యోగాలు కూడా పోయి, ఇప్పుడున్న వాళ్ళు ఇంకా హయ్యర్ థింగ్స్ చేయగలగాలి, స్కిల్స్ డెవలప్ అవ్వాలి, ఇటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక సైన్స్ సైడ్ వెళ్ళాలి, టెక్నాలజీ యూజ్ చేయాలి అనుకునే ఎవరన్నా ఒక వ్యక్తికి క్వాలిటీ ఎలా తీసుకురావాలి వాళ్ళు చేసే పనిలో అనేది ఒక ముఖ్యమైన విషయం అవుతుంది. అదే తెలుసుకోవడం వల్ల చాలా మందికి, ఎందుకంటే ఉద్యోగం వచ్చేస్తుంది, దానివల్ల ఒక స్థాయి వస్తుంది సొసైటీలో అనుకోవడం ఒక మాట, బట్ మనం చేసే పనిలో క్వాలిటీ ఎలా తీసుకురావాలి, అది ప్యూరిటీకి మనం లింక్ చేసుకోవచ్చు స్వామి చెప్పే ప్యూరిటీకి. దాని గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్తారా?
మంచి క్వశ్చన్ అడిగారండి కోట గారు. మనం ఎప్పుడైతే క్వాలిటీ గురించి మాట్లాడతాం, ఈ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఓ సీసా లాంటిదండి. ఒక సైడ్ గానీ క్వాంటిటీ పెరిగిందంటే క్వాలిటీ తగ్గిపోతుంది.
ఓకే,
సో అదే ఈ రకంగా క్వాలిటీ కానీ పెరిగిందంటే క్వాంటిటీ తగ్గుతుంది.
అంటే ఒక విధంగా పాపులేషన్ పెరగడం వల్ల సంఘంలో కూడా కొంచెం క్వాలిటీస్ తగ్గినట్టే వాల్యూస్, అదే విధంగా ఏది పెంచినా కూడా
మంది పెరుగుతే మంచి
పలచన అయినట్టు.
అదే ఆ కాన్సెప్ట్ అయితే ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ కాన్సెప్ట్,
అవును,
దాన్ని లా ఆఫ్ నేచర్ అంటాము.
కరెక్ట్.
సో ఇక్కడ మనం ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినా మన మనిషితాలిక జీవితంలో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి.
ఓకే,
మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మనకి డ్రైవర్లెస్ కార్స్ వస్తాయని మనం వింటున్నాం. సో డ్రైవర్లెస్ కార్స్ వస్తే కొంతమందికి డ్రైవర్స్ కి ఉద్యోగాలు పోతాయి అని మనం ఊహించుకుంటున్నాం. కానీ ఈ డ్రైవర్లెస్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు కొంత టెక్నీషియన్స్ కావాలి, కొంత మ్యాన్ పవర్ కావాలి. సో దానిలోని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా కానీ మనం రీవ్యాంప్ చేయగలిస్తే టెక్నికల్ స్కిల్స్ ఈ మనుషుల తాలూకా ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్తో మనం అనుకుంటున్నట్టుగా 10th క్లాస్లోనే వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ సరిచేసి వాళ్ళేమో డ్రైవర్గా చేరుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం హయ్యర్ టెక్నికల్ స్కిల్స్ తీసుకుని నేర్చుకుని వాళ్ళేమో ఈ డ్రైవర్లెస్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ లోకి వెళ్తారు. సో దానిలోనే ఏంటంటే మనం మన స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినప్పుడు మన థాట్ ప్యూరిటీ పెరుగుతుంది.
ఓకే,
సో మనం చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించే కంటే మనం కొంచెం ఇవాల్వ్ అయ్యి
బ్రాడ్గా చూసే
ప్రసక్తి ఉంది.
బాగుందండి. ఇక్కడ ఒక్క ప్రశ్న వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ప్యూరిటీ అన్నప్పుడు స్వామి చిత్తశుద్ధి అని చెప్పారు. చిత్తశుద్ధి మనకి సేవ చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి రావాలి, అసలు కర్మ చేసేది చిత్తశుద్ధి కోసం అని చెప్తారు. ఈ చిత్తశుద్ధి మనకి కలగాలి మామూలుగా 8 గంటలు 10 గంటలు మనం పనిచేసుకునే వృత్తిలో చేసుకునే దాన్ని బట్టి అంటే ఏ మనిషికైనా కూడా రావాలి అంటే ఒకటి క్వాలిటీ మన స్కిల్స్ పెంచుకోవడము, ఆ విధంగా క్వాలిటీ పెంచుకుంటూ ఉండడం అనేది ఒక పద్ధతి కాదని అనట్లేదు. కానీ ఎక్కడో దాంతో పాటు మనము ఎందుకు చేస్తున్నాము, ఇందాక ఈయన అన్నట్టు వై అని అన్నారు, ఎందుకు చేస్తున్నాము, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఒకరికి మంచి ఎట్లా జరుగుతుంది అనే పాయింట్ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే స్వామి అన్నారు సైన్స్ ఈజ్ ఓన్లీ 1/2 ఆఫ్ ద సర్కిల్, అదర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ స్పిరిచువాలిటీ అన్నారు స్వామి. కాబట్టి మీరు దాని గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
ఒక విధంగా అంటే స్వామి చెప్పారు మనం స్పిరిచువాలిటీని మళ్ళీ సైన్స్ వైపు తీసుకురావాలంటే ఒక హాఫ్ లోకి వెళ్ళామంటే ఇంకో హాఫ్ మర్చిపోవాల్సి వస్తుంది మనకి. అంటే అది స్వతహాగా హ్యూమన్ నేచర్. అది
అంటే డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు,
డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి మనం స్పిరిచువాలిటీ వైపు వెళ్ళామంటే సైన్స్ ని మనం వదిలివలసి వస్తుంది. అలాగే సైన్స్ లోకి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ మనకు గుర్తురాదు కూడా. సో ఆ విధంగా మనం చాలా పర్సనాలిటీస్ చూసాం. కానీ అల్టిమేట్ ఆఫ్ సైన్స్ లోకి వెళ్ళి ఎవరైతే వెళ్తారో వాళ్ళు స్పిరిచువాలిటీ ఆ క్వశ్చన్ ని టచ్ చేస్తారండి.
వెరీ గుడ్.
మన ఎగ్జాంపుల్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరినీ ఏంటంటే మహానుభావులు. వాళ్ళు మహానుభావులు కంటే వాళ్ళు మహర్షుల కింద మనం ఆలోచించవచ్చు. సో సైన్స్ అల్టిమేట్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్పిరిచువాలిటీకి వచ్చేస్తుంది. ఈ మధ్యన మనం తెలియని జ్ఞానం సైన్స్ లో ఉన్నప్పుడు స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్, గాడ్ ఇస్ నథింగ్ అంటాం. కానీ మనం సైన్స్ లో డీప్ ఏదైనా వెళితే మళ్ళీ అక్కడ భగవంతుడు ఉంటాడు, ప్రత్యక్షంగా ఉంటాడు. అందుకు సైన్స్ స్పిరిచువాలిటీ వేరే కాదు అసలు.
అవును,
దయంలో అయినా మనం డీప్ గా వెళ్తే దీనిలో అది కనిపిస్తుంది స్పిరిచువాలిటీలో, సైన్స్ కనిపిస్తుంది సైన్స్ లో స్పిరిచువాలిటీ.
చాలా బాగుంది. స్వామి చెప్పిన ఒక చక్కని ఉదాహరణ ఏమిటంటే ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అన్నారు స్వామి. ఈ హిరణ్యకశిపుడు పెద్ద సైంటిస్ట్ అన్నారు. వారికి ఏంటంటే కాకపోతే ప్రహ్లాద తత్వం లేదు, అంటే సర్వం నిండి ఉన్న తత్వం అనేది అర్థం చేసుకోలేదు ఆయన. సైంటిఫిక్ గా అంత బ్రేక్ చేయాలని చూశాడు ఆయన, అనలిటికల్ గా అది మాత్రమే పట్టుకున్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు కంప్లీట్ గా సర్వం ఒకటిగా చూశాడు ఆయన, ఎందుగలడు అందులేడన్న సందేహం వల్ల అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడికి వచ్చారు ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో కోఎగ్జిస్ట్ అయ్యారు అన్నది ఎంత చక్కగా పురాణం చెప్తుంది అని స్వామి చెప్తారు. చాలా వండర్ఫుల్ అండి. అయితే ఈ రోజుల్లో కొంత ఈ హిరణ్యకశిపు తత్వం, రామకృష్ణ గారు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతాను, కొంత ఈ హిరణ్యకశిపు తత్వము మనకి సోషల్ మీడియా ద్వారా వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక విషయం తీసుకోవడము, దాని గురించి ఘాటైన ఆలోచనలు వాటిలో పెట్టడము, ఆ వాట్సాప్ ఇటువంటి వాటిలో సోషల్ మీడియాలో పెట్టి 10 మందిని లేకపోతే 100 మందిని వేలాది మందిని మనస్సుల్ని ప్రభావం చేయడము, దాని ద్వారా వాళ్ళందరూ ఒక పోలరైజేషన్ కావడము, మేమంతా ఒక గ్రూప్, మీరంతా ఒక గ్రూప్, ఇటువంటివి ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని ఈ రోజు మనం సోషల్ మీడియాని తక్కువగా అంచనా వేయలేం. ఇది ఎంత చొచ్చుకుపోయిందంటే మనిషి లైఫ్ లోపలికి, అది ఏమన్నా చేయించగలదు. World War III కూడా తీసుకురాగలదని నా అభిప్రాయం సోషల్ మీడియా. కాబట్టి వీటిని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా ఇక్కడ యూనిటీ ప్యూరిటీ యూనిటీ తీసుకురావాలి, మీ అభిప్రాయాలు చెప్తారు.
మీరు అన్నట్లుగానండి, ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి డిజిటల్ మీడియా, ఆ సోషల్ మీడియాలో మనందరికీ తెలుసు దాదాపు నిమిషానికి కొన్ని వేల గిగాబైట్ల, కొన్ని లక్షల గిగాబైట్ల డేటా ట్రాన్స్ఫర్ అవుతోంది. దీంట్లో 50-50 సగం పాజిటివ్ సగం నెగటివ్ గా డేటా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది, చూస్తూ ఉన్నాం. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరన్నట్లుగానే ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది, భగవంతుడికి సంబంధించిన ఒక మెసేజ్ వచ్చి దీన్ని ఒక 11 మందికి పంపించాలి, లేకపోతే మీకు 11 రోజుల్లో ఏదో నెగటివ్ అయిపోతుంది. సో ఇవాళ మనకి స్వామి చెప్పినట్టుగా దైవ ప్రీతి కంటే కూడా దైవ భీతి ఒకటి,
దైవ భీతి ఎక్కువ,
దైవ భీతి కలిగిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ముందు ఈ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ మెసేజెస్ ఈ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుందో, వాళ్లకి స్వతహాగా లోపల ప్రతి మనిషిలో కూడా ఆలోచనలు భావాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్యూర్ గా ఉండాలి అనేటువంటి స్వామి మనకి చెప్తూ ఉన్నారు. స్వామి మనకి ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే ముందు కంటైనర్ చాలా శుభ్రంగా ఉండాలి, అంటే మన బాడీ అనేటువంటిది నీట్ గా క్లీన్ గా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకి వచ్చినా కూడా అవి పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉంటాయే కానీ అవి లోపల మనకి
అంటవు
అనేటువంటిది స్వామి మనకి చెప్పిన ఆ వాసనలు అనేటువంటిది ఏదైతే ఉంటాయో అవి క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పి స్వామి చెప్తూ వచ్చారు. సో ఏంటి పరిస్థితులు ఏంటంటే ఈ మనిషికి స్వతహాగా తన యొక్క విలువలు, నైతిక విలువలు కానీ ఏవైనా సరే మనం పాటిస్తూ ఉన్నప్పుడు, సింపుల్ గా చెప్పాలంటే స్వామి మనకిచ్చినటువంటి ఏవైతే జీవితంలో 9 కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఏవైతే ఉంటాయో అవి కనుక పాటించినట్లయితే సేమ్ ఇండివిజువల్ లెవెల్లో కానీ ఒక సంస్థ లెవెల్లో కానీ కూడా ఇట్లాంటి పాటించినప్పుడు మనకి సమాజంలో ఒక మంచి పాజిటివ్ మార్పుని, ఈ వచ్చేటువంటి డిజిటల్ రెవల్యూషన్ కూడా మనం ఒక పాజిటివ్ దానికి మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
చాలా బాగుందండి, చాలా బాగుంది. సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం దాని గురించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కార్యక్రమం పెట్టాలేమో, రేడియో సేవాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఎప్పుడన్నా అటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలని. అయితే చాలా మంది ప్రేక్షకులకి గుర్తుండి ఉంటుంది, మనము క్రితం 7లోనే అంతకుముందు టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అన్న ఒక మాట మాట్లాడుకున్నాము. ఇదే మాట స్వామి మనకి చెప్పారు, చాలా కేర్ఫుల్ గా ఉండేది, ట్రిక్స్ ప్లే చేస్తుంది ఇది కాబట్టి అంత ఇది. టెక్నాలజీ మాత్రమే కాదు, అది మంచిదే కానీ టెక్నాలజీ కూడా అని అదే మాట మీరు మరో విధంగా చెప్పారు ఈరోజు. పర్టికులర్లీ మీరు చెప్పిన ఇటువంటివి సంఘంలో చాలా సమాచారాలు, చాలా మెసేజ్ వస్తూ ఉంటాయండి, ఏంటంటే ఇది 11 మంది పంపియండి, లేకపోతే ఇది భయం క్రియేట్ చేయడం అనేది మానేయాలి ఈ విధంగా. సో అయితే ఒక్క మాట వస్తుందండి మనకి కార్పొరేట్ లోకి వెళ్ళేసరికి, సత్యదీప్ గారు మనకి ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్న దాంట్లో అందరికీ కూడా అచీవ్ చేయాలి అనేది ఒక పద్ధతి ఉంది, అచీవ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తూ ఉంటారు. ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు ప్యూరిటీ మీద ఫోకస్ చేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఏ విషయము అంటకుండా, ఆ పాత్రలో ఏం పాత్ర ఉన్నా కూడా అంటకుండా ఉండడం అనేది పనిలోకి మనం తీసుకొస్తే, దానికి ప్యారలల్ తీసుకొస్తే, నేను సక్సెస్ నాకు వచ్చినా, అచీవ్మెంట్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా కూడా అది నాకు మాత్రం అంటట్లేదు అన్న ఒక అహంకార రాహిత్యం, ఇదే నిష్కామకర్మ స్వామి చెప్పారు. కాబట్టి అహంకార రాహిత్యం కలగాలి అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏం జరుగుతోంది కార్పొరేట్స్ లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను అచీవ్ చేయాలి, నేను ఇంకా పెద్దగా చేయాలన్న భావంతో ముందరికి వెళ్తున్నారు, కానీ అహంభావాలు పెరిగి నేను చేశాను నేను చేశాను నువ్వు చేయలేదు లాంటి వాటిలో ఇంకా సమాజంలో గొడవలయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, పైగా నాకు రావాల్సింది నాకు రావట్లేదు అని అనుకుంటున్నారు. కాబట్టి దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటి?
ఎక్స్పెక్టేషన్స్ అండ్ రివార్డ్స్ అన్నది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అండి కార్పొరేట్స్ లోని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, వి సెట్ అవుట్ టు అచీవ్ సంథింగ్. సో అది చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ద రిజల్ట్ ఇలా ఉండాలి అని. ఆ రిజల్ట్ గాని అలా రాకపోయినా మనకు ఒక బాధ ఉంటుంది, దట్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. ఇంకో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ రిజల్ట్ గాని మనం అనుకున్నట్టు వస్తే మనకి రివార్డ్ వచ్చిందా లేదా అనేది,
కరెక్ట్.
ఇది రెండో బాధ. మనం మొదటి గురించి ఆలోచిస్తే ఏదైతే నేను ఎక్స్పెక్ట్ ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాను అది రాలేదు, దానికి ఒక సౌండింగ్ బోర్డు ఉండడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అడాప్టబిలిటీ. ఈ అడాప్టబిలిటీ అనేది ఎలా వస్తుంది? అడాప్టబిలిటీ అనేది వస్తుంది ఎప్పుడంటే మనం ఒక ఇంట్రోస్పెక్షన్, రిఫ్లెక్షన్ దాని మీద చేసుకుంటే. దాన్ని స్వామి చాలా బాగా చెప్తారు, యూజింగ్ వివేకం యూజ్ చేయండి.
కరెక్ట్.
ఆ ఇంట్రోస్పెక్షన్, రిఫ్లెక్షన్ కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే చేసుకోగలరు, అది వాళ్లకున్న ఎబిలిటీ, కేపబిలిటీ.
కరెక్ట్.
బట్ చాలా మందికి అది ఉండకపోవచ్చు. సో ఆ విధంగా ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ ని సెటప్ చేస్తాయి. దీన్ని మెంటరింగ్ అంటారు, కోచింగ్ అంటారు, ఆన్ ద జాబ్ డెవలప్మెంట్ అంటారు. ఎక్కడైతే సీనియర్స్ ఎవరైతే ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారో వాళ్ళు జూనియర్స్ తో కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి దాన్ని ఇంకెలాగా బెటర్ గా చేయొచ్చు, ఏ విధంగా మార్చొచ్చు, ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అన్నది డిస్కషన్ చేస్తారు. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్.
రైట్.
మనం ఇంకోటి మాట్లాడుకున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ విత్ రెస్పెక్ట్ టు రివార్డ్స్.
రైట్.
దాని గురించి చూసుకుంటే ది ఫండమెంటల్ థింగ్ ఏదైతే మిస్సింగో అది ఎక్నాలెడ్జ్మెంట్. ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఇది ఆయన చేయవలసిన పని, ఆయన చేశారు.
కరెక్ట్.
కానీ ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది, ఎక్నాలెడ్జ్మెంట్ కొంచెం రికగ్నిషన్ కి కొంచెం తేడా ఉందండి.
ఓకే.
రికగ్నిషన్ అన్నది ఆహా నువ్వు చేయవలసిన పని చేసావు, చాలా బాగా చేసావు అన్నది. ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది నువ్వు ఆ చేయవలసిన పని చేసినప్పుడు నువ్వు ఎవరు. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను ఒక ప్లాన్ తయారు చేశాను. ఆ ప్లాన్ తయారు చేసినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ప్లాన్ చేశాను. ఇప్పుడు రికగ్నిషన్ ఇవ్వడానికి నువ్వు నీ ప్లాన్ చాలా బాగా తయారు చేసావు అనొచ్చు. కానీ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటే యు ఆర్ వెరీ డీటెయిల్డ్ ఇన్ యువర్ ప్లానింగ్ అని మీరు ఎక్నాలెడ్జ్ చేశారనుకోండి, నాలోని ఉన్న డీటెయిల్డ్ కాన్షియస్ పర్సన్ ని మీరు ఎక్నాలెడ్జ్ చేశారు.
ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఇవ్వచ్చు.
ఫీడ్బ్యాక్ ఆ విధంగా.
అది కాకుండా ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు అయితే నువ్వు ఇది చేయడం వల్ల ఈ విధంగా నాకు కూడా ఉపయోగపడింది అని చెప్పగలగడం ఒక గొప్ప విషయం కూడా. ఇన్ఫాక్ట్ చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుంది అంటే హనుమంతుడు వెనకాల ఉన్న శక్తి అంతా రాముడైనప్పుడు కూడా ఆ హనుమంతుడు కార్యం చేసి తిరిగి వచ్చిన తర్వాత రాముడు ఆయన ఆలింగనం చేసుకుని నీ వల్ల నా కార్యం అయింది అని చెప్పినప్పుడు హనుమంతు, ఇది ఎంత గొప్ప విషయం అంటే అట్లా స్వామి మనకి ఎన్ని చేశారు. స్వామి మనని అక్కడ కూర్చోబెట్టి ఆ సింగర్ ని వారి ద్వారా గొంతు స్వామి పాట పాడేది స్వామి అయినా కూడా వారు పాడంగానే కళ్ళింత పెద్దవి చేసి వారి వైపు చూస్తూ ఎంత చక్కగా పాడేవరా అని చెప్పడము, ఇదొక డ్రామా, ఇదొక రాముడి డ్రామా. సో అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అవతార స్వరూపమే చూపెడుతుంది ఏ విధంగా చేయాలి అని. అంతిమ
స్వామి మనల్ని అందరినీ ప్రేమ స్వరూపులారా అండమే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అండి.
అబ్సల్యూట్లీ 100% అండి. చాలా నచ్చింది నాకు ఈ మాట చెప్పింది, ప్రేమ స్వరూపులారా అని చెప్పడం ఎక్నాలెడ్జ్మెంట్, వాలిడేషన్, అథెంటికేషన్, ఎంకరేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇస్ దాట్ స్వామి చెప్పేది. కాబట్టి మీరు రెండు విషయాలు చెప్పారు ఇందులో, హ్యూమిలిటీ ఒకటి ఉండాలి, పెద్దవాళ్లతో మెంటర్స్ తో ఉండడం వల్ల ఆ హ్యూమిలిటీ ఉండడం ఒక క్వాలిటీ వల్ల ప్యూరిటీకి వెళ్ళొచ్చు అంటున్నారు, అంటకుండా మనకి అహంకార తత్వం. రెండోది ఏమన్నారంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, ఏ సిస్టమ్, ఏ ఎన్వైరన్మెంట్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిందో దాని వల్ల నేను చేయగలుగుతున్నా. ఈ రెండు ఉండడం వల్ల అంతగా ఆ రిజల్ట్స్ కి అంటకుండా కొంతవరకు సేఫ్ గార్డ్ అవ్వచ్చు. ఎందుకంటే అండి, మన చేతుల్లో ఉన్నది యూనిటీ, యూనిటీ థాట్ వర్డ్ డీడ్ యూనిటీ ఉండి ప్యూరిటీకి రావచ్చు. ఆ ప్యూరిటీ ఉండడం వల్ల డివినిటీ మనలోంచి ఎక్స్ప్రెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి, కోరుకోవచ్చు తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము. స్వామి అన్నారు, యత్న ప్రయత్నము మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, సత్యధర్మము శాంతి ప్రేమలతో అన్నారు. కాబట్టి జయాపజయాలు మన చేతులు లేవు కాబట్టి డివినిటీ ఎక్స్ప్రెషన్ అనేది ఆటోమేటిక్, అది ఆయన తత్వం. అయితే జీవప్రజ్ఞతోడు దైవ ప్రజ్ఞ అన్నారు స్వామి. అంటే మన ప్రజ్ఞ ఏమిటి అంటే ఇక్కడ మన ఒకవేళ ప్రజ్ఞ అంటూ ఉండి మనం చేయగలిగిందంటూ ఏమైనా ఉంది అంటే అది ఫస్ట్ యునైటెడ్ గా ఉండడం. ఇది మీరు ముగ్గురు చెప్పిన దాంట్లో నేను చూసింది ఏంటంటే థాట్ వర్డ్ డీడ్ దగ్గర పెట్టుకుని మనం కర్మాచరణలో వెళ్ళినప్పుడు మనకి రెండే రెండు నిమిషాలు ఉందండి. ఈ లోపల ఎవరు మీ ముగ్గురులో ఏదన్నా ఆలోచన ఎవరికన్నా ఉంటే అది మీరు తప్పకుండా చెప్పాలి. ఎవరికన్నా మైండ్లో ఏదన్నా ఇమీడియట్ గా ఒక ఆలోచన ఉంటే చెప్పచ్చు.
అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ ఒరవడి ఏదైతే ఉందో, డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ, ఇవాళ చెప్పుకున్నట్టుగా సగం సగంగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి వచ్చినటువంటి బ్యూటిఫుల్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజెస్ లో నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో ఒక ఇలాంటిదే ఒక ప్యానల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఇట్ ఈస్ అన్ గ్లోబల్ సమ్మిట్ లో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి మోడరేటర్ ఆ ప్యానల్ మెంబర్స్ ని అడిగినప్పుడు దాంట్లో ఒక ఆయన చెప్తాడు, హీ కోట్స్ ఎన్ ఎపిసోడ్ ఫ్రమ్ రామాయణ. వార్ అయిపోయిన తర్వాత అందరూ సమావేశమై ఉన్నప్పుడు రాములు వారు ఒక రాతి మీద కూర్చొని ఉన్నారట. అందరూ సమావేశంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ రావణాసురుడి వైఫ్ మండోదరి ఎవరైతే ఉందో, తను అసలు ఎవరు నా భర్తని సంహరించినటువంటి వాడు, ఏంటి అతనికి ఉన్నటువంటి వేలరు వెండి చూడాలి అని చెప్పేసి వస్తూ ఉన్నప్పుడు ఆయన వెనక నుంచి ఆ నీడ ఒక మహిళ నీడగా ఒక స్త్రీ నీడగా తను గమనించి ఆ నీడ కూడా తనకి తాకకూడదు అనేటువంటి ఉద్దేశంతో తను పక్కకి తప్పుకున్నాడు. ఆ విషయం గమనించి ఇతను నా భర్తను సంహరించినటువంటి వాడు వేలర్ వల్ల ఇతను సంహరించలేదు, శక్తియుక్తుల వల్ల కాదు, ఇతనికి ఉన్నటువంటి ప్యూరిటీ ఆ క్యారెక్టర్ వల్ల తను
చాలా బాగుంది
సంహరించగలిగాడు అనేటువంటి చెప్తూ, సో సక్సెస్ అనేటువంటిది అంత వాల్యూస్తో కూడిన వాల్యూస్.
మీరు చెప్పింది నాకు అనిపించింది, మీరు చెప్తున్నప్పుడు ఒక ఫ్రేజ్ ఏంటంటే క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాలిబర్.
క్యాలిబర్
సో అంత తక్క, ఎందుకంటే మనం వర్క్ లోకి వెళ్ళినప్పుడు ఈ అచీవ్మెంట్ ఇదంతా క్యాలిబర్ ఒక డెవలప్ చేసుకోవాలనుకుంటాం, కానీ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని మనం చివరికి అక్కడికే వచ్చాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మీరు ముగ్గురు మీ మీ వృత్తుల్లో మీ మీ ఫీల్డ్స్ లో క్షేత్రాల్లో యూనిటీ ప్యూరిటీ డివినిటీ గురించి ఏ విధంగా ఉండొచ్చు అని ఈ రోజు మనం ఎక్స్ప్రెస్ చేసింది మనం మీకున్న ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా తక్కువ అని నాకు తెలుసు. మనకి వ్యవధి ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది అని మీ ముగ్గురికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ రేడియో సేవ ప్రేక్షకులతో ఒకటే మాట మనం వెళ్ళిపోయేప్పుడు ఒక మాట చెప్పుకుందామండి. ఏమిటంటే స్వామి మనకి ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఇచ్చినది మనందరం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, ఒక స్వామి మాటలు చెప్పాలంటే ఒక బాన్సురి ఒక వేణువులాగా తయారవ్వాలని. ఈ వేణువుగా తయారవ్వడమే మనం చేయగలిగిన యూనిటీ. దానివల్ల మనలో వచ్చే ఒక విండ్ ఏదైతే ఉంటుందో, ఒక హిందీ కవి అంటారు, తూనే బన్సీ తపస్యా కౌనసి తపస్యా కరీ కౌనసి జబ్ మోహనికి అదరిపే చెడే తబ్ హీ తూ బోలే. ఎప్పుడైతే మోహనుడు గోవిందుడు ఆయన లిప్స్ దగ్గర పెట్టుకుంటారు అప్పుడు మాత్రమే నువ్వు పలుకుతావు, నహితో బయటి రహీగే సదా మౌనసి, లేకపోతే ఎప్పుడు కూడా అంత కామ్గా ఉండిపోతావు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కి నిర్వచనం. బీయింగ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ స్వామి అంటే నిర్వచనం ఇదే. ఈ నిర్వచనం ఈ ఇన్స్ట్రుమెంట్ గా మనం ఉండాలి, మన ద్వారా ఆ డివినిటీ ప్రసరించాలి వ్యక్తం అవ్వాలి అంటే లోపల ప్యూరిటీకి యూనిటీకి మనం సదా ప్రయత్నించాలి. ఇది చేయాలి అంటే మనకి దొరికిన క్షేత్రము కర్మ. వర్క్ ఇస్ వర్షిప్ అని స్వామి మనకి విధంగా చెప్తున్నారు. అటువంటి కర్మలో మనందరము యూనిటీ ప్యూరిటీ డివినిటీ నిలపడానికి ప్రయత్నిద్దామని మరొక్కసారి అందరికీ నేను ప్రార్థిస్తూ వినవించుకుంటూ ఈనాటి ప్యానల్ డిస్కషన్ సమావేశం ముగిస్తున్నాను. సాయిరామ్.
సాయిరామ్, థ్యాంక్ యూ.
ఉద్యోగ ధర్మ నిర్వహణలో యూనిటీ ప్యూరిటీ డివినిటీలకు ఉన్న ప్రాధాన్యతను గురించి వివిధ వృత్తులలో స్థిరపడిన స్వామి పూర్వ విద్యార్థులతో చర్చా కార్యక్రమం విన్నారు. డాక్టర్ భార్గవ, ఐఎస్ రామకృష్ణ, పి సత్యదీప్ ఈ చర్చలో పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీ కోటా శ్రీనివాస్ గారు.